ఈరోజు చదువుతున్నది భగవద్గీత యథాతథమే అధ్యాయం 18 శ్లోకం 44. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వర్స్. జనరల్ గా ప్రజలు దేవాంటు వాళ్ళు గొప్ప వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి, ఎవరైతే మనం గొప్పవాళ్ళం అనుకుంటామో ఇమేజ్ మ్యాగజైన్స్ లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటారు. దీన్ని మీద మీ అభిప్రాయం ఏమిటి? సపోజ్ ఫేమస్ క్రికెటర్ లేదంటే సినీ ఆర్టిస్ట్ వాళ్ళ అభిప్రాయాలు అడుగుతూ ఉంటారు. మీరేమనుకుంటున్నారు? మీకు నచ్చిన రంగు ఏంటి? మీకు నచ్చిన ఇదేంటి? మీకు మీ హ్యాబిట్స్ ఏంటి? సో ఈ విధంగా ఇక్కడ కూడా కృష్ణుడు ఆయన యొక్క అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నాడు. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం. సొసైటీ వర్ణాస్ అండ్ ఆశ్రమాస్, వర్ణాలు ఆశ్రమాలుగా విభజింపబడింది. 4 వర్ణాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. ఆశ్రమాలు బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ అండ్ సన్యాస. సో ఈ మొత్తం 8 వర్ణాల్లో సమాజం 8 డివైడ్ చేస్తే ధనం సంపాదించేది కేవలం 1/8 మాత్రమే. ఎవరు? వైశ్యులు, గృహస్థులు. మిగిలిన వాళ్ళు ఎవరు సంపాదించరు. బ్రాహ్మణులు వాళ్ళు జాబ్ చేయరు, క్షత్రియులు వాళ్ళు జాబ్ చేయరు. ఓన్లీ వైశ్యులు ధనాన్ని వాళ్ళు సంపాదిస్తారు. శూద్రులు కేవలం సేవలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా బ్రహ్మచారి ఆయన వాళ్ళు స్టడీస్, గృహస్థ పనిచేస్తారు, వానప్రస్థ ఏం పనిచేయరు, సన్యాసి ఏం పనిచేయరు. సో కేవలం సమాజంలో గృహస్థ అంటే వైశ్యుడయి ఉండాలి, గృహస్థుడయి ఉండాలి, అతనే పనిచేస్తాడు. అంటే మొత్తం సమాజాన్ని 8 భాగాలుగా విభజిస్తే దాంట్లో ఒక్క భాగం మాత్రమే పనిచేసేది, మిగిలిన 7 భాగాలని ఆ ఒక్క భాగం పోషిస్తూ ఉంటుంది. మిగిలిన 7 భాగాలు ఈ ఒక్క భాగం మీద ఆధారపడి ఉంటున్నాయి. గృహస్థ వైశ్యుడు మాత్రమే పనిచేస్తాడు, మిగిలిన వాళ్ళు ఎవరు పనిచేయట్లేదు. మరి సమాజంలో 8 మందిలో 7 ఒక అతను మెయింటైన్ చేయాలంటే అతను ఏ విధంగా పనిచేయాలి? లెక్క ప్రకారం ఒక్క వ్యక్తి 7 పోషించాలి, మిగిలిన వాళ్ళు ఎవరు యాక్చువల్ వర్క్ చేయరు. ఎందుకని? సమాజం అంటే మన మానవ జీవితం యొక్క లక్ష్యము మనం భగవంతుడి సేవ చేయటం. సో భగవంతుడి సేవకు మిగిలిన 7 అంకితమై ఉన్నారు. సో కాబట్టి వాళ్ళందరినీ పోషించేది గృహస్థ వైశ్యుడు మాత్రమే. అందులోనూ మనం చూసినట్లయితే మనం ఈ వర్ణాలని మన మానవ శరీరంతో పోల్చినట్లయితే మన తలని దేంతో పోల్చారు? బ్రాహ్మణులతో పోల్చారు. చేతుల్ని క్షత్రియులతో, కడుపుని వైశ్యులతో. ఎందుకని? మన కడుపు మనకే ఆహారాన్ని శక్తిని ఇచ్చేది. సో అదేవిధంగా సమాజంలో కూడా వైశ్యులే యాక్చువల్ గా సమాజాన్ని పోషిస్తూ ఉన్నారు. రాజులు ఎవరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు? వైశ్యుల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. బ్రాహ్మణులకు ట్యాక్స్ లేదు, బ్రాహ్మణులు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. శూద్రులు వాళ్ళకైతే డబ్బులు లేవు అసలు. శూద్రులు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వరు చేతికి, కేవలం వాళ్ళని పోషిస్తారు. వాళ్ళకి అన్నం పెడతారు, ఉండటానికి ఇల్లు ఇస్తారు, పని చేసుకుంటా ఉంటమే. వైశ్యులు ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటారు, అంటే వాళ్లే పోషిస్తారు. వాళ్ళు మనకి ఏది కావాలన్నా వైశ్యులు గాని బ్రాహ్మణుల ఇంట్లో గాని క్షత్రియుల ఇంట్లో గాని ఉంటే వాళ్లే పోషిస్తారు వాళ్ళని. వాళ్ళ జీవితం వాళ్లే చూసుకుంటారు, కానీ ఎప్పుడు వాళ్ళకి డబ్బులు ఎవరి చేతికి. సో ధనం సంపాదించేది కేవలం వైశ్యులు మాత్రమే. మరి కృష్ణుడు చూడండి ఎలా డిజైన్ చేశాడు, మొత్తం 8 మందిలో ఒక అతను 7 పోషించాలంటే అతనికి ఏ విధంగా అతను ఎంత శక్తివంతుడై ఉండాలి మిగిలిన వాళ్ళందరికీ డబ్బు సంపాదించాలంటే. సో అందుకనే కృష్ణుడు ఏం చెప్పాడు, చాలా సింపుల్ మెథడ్ చెప్పాడు ఏ విధంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. చాలా మంది పుస్తకాలు రాస్తూ ఉంటారు హౌ టు ఎర్న్ మనీ క్విక్లీ, డబ్బు ఎలా తొందరగా సంపాదించాలి. మనం ఇక్కడ కృష్ణుడిని చూసి నేర్చుకోవాలి. కృష్ణుడు చెబుతున్నాడు ఏ విధంగా మనం డబ్బు తొందరగా ఎలా సంపాదించాలో. సో కాబట్టి జాగ్రత్తగా వినాలి. కృషి గోరక్ష వాణిజ్యం, ఆవు వ్యవసాయం, దాని మీద వచ్చే వాణిజ్యం. వాణిజ్యం అంటే బ్యాంకింగ్, ధనాన్ని కూడబెట్టడం, మార్చడం, వడ్డీ ఇదన్నమాట. సో వాటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే అది బెస్ట్ బిజినెస్ అని చెప్పి కృష్ణుడు చెబుతున్నాడంటే, కృష్ణుడు ఒపీనియన్ ప్రకారం చూసినట్లయితే అది బెస్ట్ బిజినెస్ అని చెబుతున్నాడు. ఆ విధంగా డబ్బు ఎక్కువ కూడబెట్టవచ్చు అని చెబుతున్నాడు. ఎందువలన, దానికి కృష్ణుడు అట్లాంటి అరేంజ్మెంట్ చేశాడు. ఏంటి అరేంజ్మెంట్, మనం చూసినట్టయితే ఆవు, ఆవు తీసుకునేదేంటి గడ్డి, ఇచ్చేదేంటి పాలు. బెస్ట్ బిజినెస్. ఏ బిజినెస్ లో మీకు గడ్డి వేస్తే పాలు వస్తాయి చెప్పండి? గడ్డి యూజ్లెస్. అది కూడా ఏంటి, మనం వరి అంత కంకి అంత కొట్టేసిన తర్వాత ఏమి యూజ్లెస్, దాన్ని తీసుకెళ్లి మనం ఆవులకి వేస్తాం, అది తిని చాలా విలువైన పాలు ఇస్తుంది. ఈరోజు 16-17 రూపాయలు లీటర్, 20-25 మంచి పాలు కావాలంటే నీళ్లు కలపకుండా. సో మనకి గడ్డి అది చాలా తక్కువ విలువ, కానీ ఇచ్చేది మాత్రం చాలా విలువైంది. మనం ఏ మెషిన్ అట్లా ఇవ్వదు, మీరు ఏ మెషిన్ లో అయినా గడ్డి వేయండి ఏమీ రాదు. అంటే మానవుడు కనుక్కున్న ఏది కూడా, ఏ మెషిన్ కూడా ఆవును బీట్ చేయలేదు. ఆవు గడ్డి తీసుకుని పాలు ఇస్తుంది, మనం గడ్డి తీసుకుంటే పాలు ఇవ్వలేము, అది మానవుడు కూడా అది సాధ్యం కాదు. కానీ ఆవుకి అట్లాంటి నేచర్ ఇచ్చాడు కృష్ణుడు. ఎందువలన, వాళ్ళకి తెలుసు ఇది వయస్సులకు ఉపయోగపడుతుంది, వీళ్ళు ఈ విధంగా పాలు తీసుకుని దాన్ని వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి పన్ను కట్టాలి, వేరే వాళ్ళని పోషించాలి, సాధువులకి భోజనం పెట్టాలి, సో శూద్రులకి మెయింటైన్ చేయాలి, కాబట్టి అట్లాంటి అరేంజ్మెంట్ చేశాడు భగవంతుడు. ఇంతవరకు అట్లాంటిది ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. ఇంత ఇప్పుడు అందరికీ కూడా పాలు యొక్క కెమికల్ కాంపోజిషన్ అంతా తెలుసు, పాల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని. కానీ ఇంతవరకు వాళ్ళు ఎవరు పాలను ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. పాలు ప్రొడ్యూస్ చేయడం బెస్ట్ ఏంటి, ఆవు ద్వారానే. వాళ్ళు పాల ఫ్యాక్టరీ పెట్టినా గానీ లాస్ వస్తుంది, ఎందుకని గడ్డి తీసుకుని పాలు వస్తున్నాయి ఇక్కడ. నెక్స్ట్ అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆవు ఇంకో దూడను పెడుతూ ఉంది, 10 సంవత్సరాల్లో పెద్ద గోశాల అయిపోతుంది. అక్కడేంటి, మెషిన్ కడితే మెషిన్ 4 సంవత్సరాలకు సగం రేట్ అయిపోద్ది. మన మెషిన్ ప్రతి సంవత్సరం రేటు తగ్గుతూ ఉంటుంది, ఆవు ప్రతి సంవత్సరం ఇంకో దూడను పెడుతూ ఉంటుంది. చూడండి భగవంతుడు ఎట్లాంటి అరేంజ్మెంట్ చేశాడు. మనం ఒక ఆవు ఉంటే 10 సంవత్సరాల కనీసం ఒక 60-50 ఆవులు అవుతాయి, ఎందుకని ఒక ఆవు మళ్ళీ దూడ, మళ్ళీ ఆ దూడ ఇంకో సంవత్సరానికి, 2 సంవత్సరాలకు మళ్ళీ ఇంకో దూడను పెడుతుంది. అట్లా జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అలా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. వాటికి ఇవ్వాల్సిందంటే కేవలం గడ్డి. సో కాబట్టి కృషి గోరక్ష, గోరక్షణ. నెక్స్ట్ ఆవు నుంచి వచ్చే అట్లా ఏది వేస్ట్ లేదు, పేడ పిడకలు చేసి ఉపయోగించుకోవచ్చు. ఆవు మూత్రము ఎన్నో అనారోగ్యానికి ఎన్నో అది మెడిసిన్ అన్నమాట. అందుకని పంచ గవ్యంతో కృష్ణుని మనం అభిషేకం చేయొచ్చు, ఆవు నెయ్యితో మనం యజ్ఞం చేయొచ్చు. సో అంటే కృష్ణుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఆవు నుంచి వచ్చే ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అంతేకాకుండా ఆవు కృష్ణుడికి చాలా ఇష్టమైనది. మనం ఎకనామికల్ గా చూసినా గానీ ఆవు కంటే మనకి ఏది వేరే ఎకనామికల్ మెషిన్ దొరకదు, ఆరు వేరే బిజినెస్ దొరకదు అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా చెట్లు, ఇంకేమన్నారు, అగ్రికల్చర్, కృషి, కృషి అంటే అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ ఎందుకు అంత లాభం, ఎందువలన మనం ఒక గింజ నాటితే 50 గింజలు వస్తుంది, కంకి కడితే 50 గింజలు వస్తుంది, ఒక గింజ నుంచి 50. మనం ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ లో వాళ్ళు 100% ప్రాఫిట్ అని చెబుతారు, బట్ ఇక్కడేంటి 500 టైమ్స్ ప్రాఫిట్, 5000 టైమ్స్ ప్రాఫిట్, 1:50 ప్రాఫిట్ యూఆర్ గెటింగ్, నాట్ ఈవెన్ డబుల్ ఇన్ రెస్టారెంట్ బిజినెస్, డబుల్ ఆర్ ట్రిపుల్ దే మే గెట్. బట్ ఇక్కడేంటి, బిజినెస్ లో 50% ఎక్కువ రావచ్చు, అవకాశం ఉంది. నెక్స్ట్ మామిడి చెట్లు నాటితే 5 సంవత్సరాలకు అవి పెరుగుతాయి. ప్రతి సంవత్సరం మామిడికాయలు ఇస్తూనే ఉంటాయి. చూడండి ఎట్లాంటి ఇది, ఇసుకుంది, నీళ్లు పోయండి, ఎంతో అద్భుతమైన ఫలాలు వస్తున్నాయి. ఒక మిషన్ పెట్టండి, మిషన్ ఇసుకలో పెట్టి దాన్ని నీళ్లు పోయండి, ఏమీ రాదు. అంటే మనిషి అటువంటి మిషన్ కనుక్కోలేదు. మిషన్ లో నీళ్లు పోస్తే, ఇసుకలో పెడితే దాంట్లో నుంచి పళ్ళు ఫలాలు రావటం. కానీ ఇక్కడ విత్తనం పెడితే మనం ఏం చేస్తాం, ఇసుకలో పెడుతున్నాం, నీళ్లు పోస్తున్నాం, అది ఎంతో జ్యూసీ మ్యాంగో ఇస్తూ ఉంది. ఆ జ్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ మనం చూస్తే ఇసుకలో జ్యూస్ ఉందా, మ్యాంగో జ్యూస్, లెమన్ జ్యూస్ ఉందా? ఎక్కడ లేదు. మరి ఎట్లా సర్ప్రైజింగ్, ఇసుకలో విత్తనం నాటితే మ్యాంగో జ్యూస్, లెమన్ జ్యూస్ వస్తున్నాయి. ఎట్లా, ఎక్కడి నుంచి వస్తుంది ఆ జ్యూస్? సో భగవంతుడి యొక్క ఏర్పాటు. అందుకనే ఆయన చెబుతున్నాడు కృషి గోరక్ష అని. ఆయన చేశాడు కాబట్టి ఆ ఏర్పాటు, కాబట్టి అది చేయమని చెబుతున్నాడు. ఎందుకని, ఒక చెట్టు నుంచి ఎన్నో చెట్లు వస్తాయి. ఆ ఒక చెట్టుతో ఆగిపోదు, మళ్ళీ దాని నుంచి నెక్స్ట్ ఏంటి, మ్యాంగోలో మనం జ్యూస్ తీసుకున్న తర్వాత వేస్ట్, వేస్ట్ నుంచి ఇంకో చెట్టు వస్తుంది. అర్థమైందా? మనం జ్యూస్ తీసుకోమంటున్నాడు మనల్ని, మళ్ళీ విత్తనం తీసుకెళ్లి నాటినట్లయితే మళ్ళీ చెట్టు వస్తుంది. చూడండి ఎట్లాంటి అరేంజ్మెంట్ చేశాడు. ఒక పక్కన జ్యూస్ వస్తుంది, ఇంకో పక్కన ఇంకో చెట్టు వస్తుంది. ఎక్కడి నుంచి? స్టాండ్ నుంచి. మీరు మొత్తం మనం భూమి అంతా ఎదికినా గానీ మనం అక్కడ మ్యాంగో జ్యూస్ గానీ లెమన్ జ్యూస్ గానీ ఏం కనిపించదు. మనం విత్తనం నాటితే అనేక ఎంతో అందమైన ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. మంచి రోజ్ ఫ్లవర్స్, మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం భూమిలో చూసినట్టే ఆ స్మెల్ ఉండదు. భూమికి ఆ స్మెల్ ఏం రాదు, భూమిలో ఆ కలరే లేదు. రకరకాల పూలు, రకరకాల వాసనలతో రకరకాల పళ్ళు, కొబ్బరికాయ. మనం నీళ్లు పోస్తే కొబ్బరి నీళ్ళు వస్తుంది. కొబ్బరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి సంవత్సరం ప్రతి అనేక సార్లు కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు ఇస్తూ ఉంటుంది. కొబ్బరి నుంచి కొబ్బరికాయ అన్ని, దాని నుంచి అన్ని ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పీచు కూడా, కొబ్బరి పీచు, కొబ్బరి బొండం, అదేవిధంగా తాటి చెట్లు, అదేవిధంగా పనస చెట్లు, ఎన్నో చెట్లు ఇచ్చాడు. దానిమ్మ చెట్లు, జామ, ఎన్నో చెట్లు. మనం జస్ట్ ఇసుకలో విత్తనం నాటి నీళ్లు పోస్తే ఎంతో అద్భుతమైన ఫలాలు వస్తున్నాయి. అదేవిధంగా కూరగాయలు, కూరగాయలు మీరు జస్ట్ కూరగాయలు నాటండి, నెల రోజులకి రెండు నెలలకి వచ్చేస్తాయి. చిక్కుడుకాయలు, అది చిక్కుడుకాయలు ఇస్తానే ఉంటుంది. చూడండి, అంటే ఇది బెస్ట్ బిజినెస్. ఎందువలన? భగవంతుడు సహాయం చేస్తున్నాడు, ఆయన అరేంజ్మెంట్ చేశాడు. ఇది బిజినెస్, ఈ విధంగా బిజినెస్ చేయండి బిజినెస్ చేయాలంటే. సో అందుకని అగ్రికల్చర్ ఈజ్ ద బెస్ట్ బిజినెస్. ఈ రోజు మనం దాన్ని తిరస్కరిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ కృష్ణుడు ఒపీనియన్ ప్రకారం ఏం చెబుతున్నాడు, ఒక్క వ్యక్తి ఏడుగురిని పోషించే దాని గురించి కృష్ణుడు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెబుతూ ఉన్నాడు, కృషి గోరక్ష అని చెబుతూ ఉన్నాడు. సో మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృష్ణుడు, చంద్రుడు, సూర్యుడు ఈ అరేంజ్మెంట్ చేశాడు. నీటి అరేంజ్మెంట్ ఆయన చేశాడు. అంటే ఇప్పుడు చూడండి, మనం నీరు ఒక గ్లాస్ లో పోసి ఉంచినట్లయితే ఏమవుతుంది? చెడిపోతుంది. మూడు నాలుగు రోజుల తర్వాత మనం దాన్ని తాగలేము. అందుకని ఏం చేశాడు, నదులు ప్రవహిస్తూ ఉన్నాయి సముద్రంలోకి. సముద్రం నీరు ఉప్పుగా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది కాబట్టి నిలవింటుంది. ఎందుకు సముద్రం నీరుని ఉప్పుగా చేశాడు? ఉప్పుగా ఉంటే, ఉప్పు ఉంటే నిలవ ఉంటుంది నీరు. సో అక్కడ స్టోరేజ్ చేస్తున్నాడు కృష్ణుడు. ఎప్పుడు కావాలో అప్పుడు సూర్యుడి చేత తీసుకొస్తున్నాడు మేఘాలతో. ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తున్నాడు వాటర్. చూడండి ఎంత చక్కని అరేంజ్మెంట్ చేశాడు. మనకి వర్షాకాలంలో వర్షం వస్తుంది, ఆ టైంలో నాట్లు వేసుకుంటారు, మనకి అన్ని పంటలు వస్తున్నాయి. ఈ విధంగా మనకి అంటే మళ్ళీ వేస్ట్ కాకుండా వాటర్ అంతా కూడా వెళ్ళి రిజర్వాయర్లోకి వెళ్ళిపోతుంది సముద్రంలోకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని నుంచి, రిజర్వాయర్ నుంచి తీస్తున్నాడు. అదే మనం ఒక ప్లాంట్ పెట్టాలంటే, ఉప్పు నీటి సముద్రాన్ని మనం చేసి మంచినీరు చేయాలంటే తల ప్రాణం తోకొస్తుంది, ఎంతో ఖర్చు అవుతుంది. ఎంతో పెద్ద మెషిన్ పెడితే గానీ దాని నుంచి చిన్న బకెట్లో వాటర్ వస్తుంది, అదే సంగతి. కానీ అందరికీ సరిపోయినట్టు వాటర్ రాలేదు. వర్షం వస్తే గానీ అందరికీ సరిపోదు. సో ఈ విధంగా చూడండి, భగవంతుడు ఎంతో కరుణతో ఇట్లాంటి అరేంజ్మెంట్స్ చేశాడు. సో మనం ఆ బిజినెస్ చేసినట్లయితే భగవంతుడి సహాయంతో ఈ విధంగా ప్రాఫిట్ పొందొచ్చు. భగవంతుడు ఆల్రెడీ ఇచ్చాడు, ఇది చేస్తే నీకు ప్రాఫిట్ వస్తుంది అని. చూడండి చెట్లున్నాయి, మనమేమో కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం, వాటికి అది ఉపయోగం. ఎట్లాంటి మంచి అరేంజ్మెంట్ చేశాడు. సో అవి వాటికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, మనకు ఆక్సిజన్ కావాలి. సో ఇన్ని రకాలుగా మన జీవనం సాఫీగా జరగడం కోసం అన్ని కూడా కృష్ణుడు అరేంజ్ చేశాడు. మనం వాటిని గుర్తించకుండా మనం కొత్త కొత్త ఏమి చేస్తూ ఉన్నాం, వేరు వేరు, ఇంకా ఎట్లా డబ్బులు సంపాదించవచ్చు, ఇంకా ఎట్లా డబ్బులు సంపాదించవచ్చు. సో ఇక్కడ కృష్ణుడు ఈ శ్లోకంతో మనకి కృషి గోరక్ష వాణిజ్యం. సో అంతేకాకుండా పంటలకు నీరు వస్తుంది వర్షం వచ్చినప్పుడు, మళ్ళీ వేస్ట్ వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తుంది. మనమేమనుకుంటున్నాం, డ్యాములు కట్టి నీటిని నిల్వ ఉంచుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్గా నీరు నిల్వ ఉంటే దాని యొక్క విలువ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఫ్రెష్ వాటర్ వస్తుందో చూడండి, మీకు అన్నిటికంటే బెస్ట్ వాటర్ ఏంటి? రెయిన్ వాటర్. అవునా కదా? వర్షానికి మించిన వాటర్ ఏది లేదు, డిస్టిల్డ్ వాటర్తో సమానం. సో కాబట్టి రెయిన్తో ఎదిగిన పంటలు చాలా బలంగా ఎదగలవు. మనం డ్యాములు కట్టి నిల్వ ఉంచి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నిల్వించిన వాటర్ మనం వాడుతూ ఉన్నాం. సో దానివల్ల ఏంటి, తెగుళ్ళు వస్తుంటే మనం మళ్ళీ దానికి ఇంకోటి చేస్తాం, ఒక తప్పు చేసాం దానికి ఇంకో తప్పు. సింపుల్ గా మనం గనక భగవంతుడి మీద ఆధారపడి వర్షాలు రాకపోతే, మనం భగవంతుని ప్రసన్నం చేయడానికి యజ్ఞం చేసినట్లయితే వర్షాలు ఆటోమేటిక్ గా వస్తాయి. ఆ విధంగా వర్షాలు తెచ్చుకున్నట్టే చాలా సింపుల్, భగవంతుని పూజించినట్టు అవుతుంది, మన పని అవుతుంది. ఇప్పుడు దాన్ని అట్లా చేయకుండా డ్యామ్ అని, ఆర్టిఫిషియల్ రెయిన్ అని, మళ్ళీ దానికి ఫెర్టిలైజర్స్ అని ఇట్లా రకరకాలుగా మనం పెంచుకుంటూ పోతున్నాం. అప్పుడేమవుతుంది, బిజినెస్ అగ్రికల్చర్ కూడా చాలా కష్టమైపోతుంది. ఈ పంట అది ఇది మనం అన్ని కూడా ఆ తెగులు ఈ తెగులు వచ్చి ఈరోజు నాశనం అయిపోతూ ఉంది. ఎందువల్ల మనం భగవంతుడు ఇచ్చిన దాన్ని సులభంగా పాటించట్లేదు, దాన్ని కాంప్లికేట్ చేసి ఒక పంట ఏమంటే నాలుగు పంటలు వేసేసి, నెక్స్ట్ వాణిజ్య పంటలు అని చెప్పేసి తేయాకు ఇవన్నీ పంటించేది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ఇన్సల్టింగ్ గాడ్. మనం ఇవన్నీ చేసి భగవంతుని ఇన్సల్ట్ చేస్తున్నాం. భగవంతుడు చెప్పినట్టు పాటిస్తే చాలా సులభం జీవించడం. అగ్రికల్చర్ అంటే ఏముంది, మహా అయితే నాలుగు నెలలు పంట ఉండేది, మిగిలిన టైం అంతా ఖాళీ, రామాయణం వినొచ్చు మహాభారతం వినొచ్చు, టైం అంతా ఉండేది కీర్తన చేసుకోవడానికి. ఆ నాలుగు నెలలు కూడా మీకు రెండు కనీసం రెండు గంటలు మూడు గంటలు అంతకంటే ఎక్కువ పని ఉండదు. సో చాలా సులభంగా మన జీవితాన్ని మనం జీవిస్తూ మనం భగవంతుని పూజించుకునే విధంగా అవకాశాన్ని ఇస్తే మనం దాన్ని ధిక్కరించి ఇప్పుడేం చేస్తున్నాం, నైట్ షిఫ్ట్ 12 అవర్స్ జాబ్, 16 అవర్స్ ఇదంతా చేసి కూడా మన పూర్వీకులు సంపాదించినంత సంపాదించలేకపోతున్నాం. ఎందువలన, మన పూర్వీకులు బంగారు ప్లేట్లలో తినేవాళ్ళు, మనం పేపర్ ప్లేట్లలో తింటూ ఉన్నాం. అదే నిదర్శనం, మనం వాళ్ళకంటే చాలా మన స్థాయి చాలా తక్కువలో ఉంది. వాళ్ళేమో పని చేసింది రోజుకు రెండు గంటలు నాలుగు నెలలు, మిగిలిన టైం అంతా ఖాళీగా భగవన్ నామం చేసుకుంటూ వాళ్ళున్నారు. మనం మాత్రం 16 గంటలు ఇంత కష్టపడుతున్నా గానీ వాళ్ళు సంపాదించినంత సంపాదించలేకపోతున్నాం. ఎందువలన, మనం భగవంతుని ధిక్కరిస్తున్నాం కాబట్టి, భగవంతుడు ఇచ్చిన సిస్టమ్ను పాటించట్లేదు కాబట్టి. సో అందుకని ఇక్కడ సులభంగా ఇచ్చాడు, కృషి గోరక్ష వాణిజ్యం ఫినిష్. మనం దీన్ని పాటించినట్లయితే చాలా సులభం అవుతుంది, లేదంటే కాంప్లికేట్ అవుతుంది, రోజు రోజుకి ఇంకా పెరిగిపోతాయి, రోజు రోజుకి మనం అనేక కష్టాలని చూడాల్సి వస్తుంది. ఆ విధంగా కాకుండా మనం ఇప్పుడు ఈరోజు సిటీలకు వచ్చాం, సిటీలో ఎక్కడ నీరు ఉండదు, ఇప్పుడు అన్ని క్రికెట్ స్టేడియంలన్నీ కట్టించేశారు. సో ఇక ఎక్కడ ఆవులు తిరగడానికి ప్లేస్ లేదు. ప్లేస్ ఎందుకు లేదు, హైవేలు క్రికెట్ స్టేడియంలు కట్టించారు కాబట్టి ప్లేస్ లేదు ఆవులకి. ఇప్పుడు మనం కనుక చూసినట్టు హైదరాబాద్ లో స్టేడియంస్ ఇవన్నీ చూసినట్టే చాలా విస్తీర్ణం, స్టేడియంలు రోడ్లు ఇవన్నీ కలిపితే. ఇప్పుడు ఈ మధ్య రింగ్ రోడ్ ఒకటి తయారు చేస్తున్నారు హైదరాబాద్, అది మొత్తం కనీసం కొన్ని వేల ఎకరాల విస్తీర్ణం అది ఆక్యుపై చేస్తున్నారు రోడ్డు కనుక చూస్తే. సో అట్లా హైవేలు, నెక్స్ట్ అంత సిమెంట్తోనూ సిమెంట్ రోడ్లు హైవేలు కట్టించడం వలన ఈరోజు గడ్డి ఎక్కడా మొలవట్లేదు, నీరు ఎక్కడా ఇంకట్లేదు. సో ఈ విధంగా మనం అంతా కూడా స్పాయిల్ చేస్తూ ఉన్నాం, అందుకని వర్షాలు రావట్లేదు సరిగ్గా. మనం ఇట్లా అంతేకాకుండా బోర్ వేస్తూ ఉన్నాం. బోర్ అంటే ఏంటి, మనం ఈ భూమిని తవ్వుతూ ఉన్నాం అనవసరంగా. సింపుల్గా ఉంటే వాటర్ ఆటోమేటిక్గా వర్షం వచ్చేది, మనకు నీరు లభించేది. ఇప్పుడు ఏం చేస్తాం, మనం కాంప్లికేట్ చేసి అన్ని రోడ్లు వేసాం కాబట్టి నీరు ఇంకట్లేదు కాబట్టి ఇంకా ఇంకో 200 ఫీట్ ఎక్స్ట్రా తవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా గానీ మీకు ఎక్కడ నీరు ఇంకటానికి ఏం ప్లేస్ లేదు, అందుకనే చిన్న వర్షం వచ్చినా గానీ ఫ్లడ్స్ వస్తుంటాయి అన్నమాట, దిగువ ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. ఎందుకని ఎక్కడ ఇంకదు, ఇప్పుడు చూస్తే మీరు అబిడ్స్ లో ఎక్కడ నీరు ఇంకదు. అంటే ఎక్కడ చిన్న వర్షం పడినా ఇదంతా కూడా ఎక్కడో చోటకి వెళ్ళిపోవాల్సింది. అదే ఇంతకుముందు ఏంటి, ఎక్కడెక్కడ వర్షం పడితే అక్కడే ఇంకిపోయేది, అక్కడ వాళ్ళకి నీరు లభించేది జస్ట్ వితిన్ 10 ఫీట్ 15 ఫీట్. సో ఈ రోజు ఇట్లా మనం అన్ని కాంప్లికేట్ చేయడం వలన ఇదంతా కూడా చాలా కష్టతరం అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం, దీన్ని కూడా వాణిజ్యం చేస్తూ ఉన్నారు నౌ ఎంఎన్సీస్. వాళ్ళు కూడా మేము అగ్రికల్చర్ చేస్తామని వాళ్ళు నౌ దాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారు. లైక్ నౌ దే ఆర్ ఓపెనింగ్ షాప్స్ రిలయన్స్ అండ్ అదర్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంతకుముందు ఇండివిజువల్ గా ఒక్కొక్కళ్ళు పంట పండించుకునే వాళ్ళు, అందరు కూడా ఫ్యామిలీకి సరిపోయేది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, దీన్ని వాళ్ళు క్యాప్చర్ చేయబోతున్నారు. అంటే అది ఒక కంపెనీ చేస్తారన్నమాట. ఒక 1000 ఎకరాలు వాళ్ళు తీసుకునేది, దాంట్లో వాళ్లే సాగు చేస్తారు అన్ని. సో దాంట్లో వచ్చే ప్రాఫిట్ అంతా వాళ్ళకే వస్తుంది. అంటే ఇంతకుముందు ఇండివిజువల్ గా అందరికి వచ్చే ప్రాఫిట్ ఈరోజు ఒక్కరికి వస్తుంది అన్నమాట. సో దానివల్ల చాలా మంది పేదవాళ్ళు అవుతారు. సో దీనివల్ల ఏ విధంగా అవుతుందంటే, కొంతమంది అతి ధనికులు అవుతారు, ఎక్కువ మంది చాలా పూర్ వాళ్ళు అవుతారు. సో ఈరోజు ఈ విధంగా మనం గనక రోజు మనం దాన్ని వదిలేసి వచ్చాం కాబట్టి, మన చేయాల్సిన అగ్రికల్చర్ ని వీటిని ఈ రోజు దాన్ని కంపెనీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. తినడానికి ఎవరో ఒకరు ప్రొడ్యూస్ చేయాలి, మనం చేయకపోతే ఎవరో ఇంకోవాళ్ళు చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. కొన్నాళ్ళకి కేవలం కంపెనీలే చేస్తాయి, కొన్నాళ్ళకి కొన్ని 1000 ఎకరాలు ఒక 10-15 కంపెనీలు, అది కూడా మంచి ప్రాఫిట్ కదా, ప్రాఫిటబుల్ బిజినెస్ వాళ్ళు చేస్తారు. అప్పుడు రేపు వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు రేటు పెంచేస్తారు. ఇవాళ 16 రూపాయలు ఉన్న బియ్యం రేపు వచ్చిన 50 రూపాయలు అంటాడు. వాళ్ళ దగ్గర కొనాలి, ఇంకెక్కడ కొనలేను. ఇంతకుముందు అంటే ఏంటి, ఇప్పుడు ఇండివిజువల్ ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి రేట్లు తొందరగా పెరగట్లేదు. ఎప్పుడైతే కంపెనీలు వస్తాయో, కంపెనీలు వాళ్ళందరూ అనుకుంటారు ఓకే రేపు నుంచి 50 రూపాయలు చేసేద్దాం ఫినిష్, నిత్యావసర వస్తువు మనం కొనాల్సిందే. సో అప్పుడు మనం ఇంకేం చేయాలి, ఓహో నేను ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా పని చేయాలి. వాళ్ళంటే డే షిఫ్ట్ రా అంటారు, నైట్ షిఫ్ట్ రమ్మంటారు. మనం తప్పదు వెళ్లాల్సిందే. సో ఈ విధంగా మనం భగవంతుడు ఇచ్చింది మనం పాటించట్లేదు కాబట్టి రేపు పొద్దున మనం అందరం వాళ్ళు ఏది చెబితే అది, వాళ్ళు ఎంత రేటు డిసైడ్ చేస్తే అంత రేటు పెట్టి కొనుక్కోవాల్సిందే. ప్రస్తుతం అనుకుంటున్నారు ఆ బయట కంటే చాలా చీపు దొరుకుతున్నాయని, ఇంకో 5-6 సంవత్సరాల్లో దాన్ని వాళ్లే ఎంఎన్సీస్ అందరూ కేవలం వీళ్ళు 1000 ఎకరాలు, ఇంకో కంపెనీ వాడు ఓపెన్ చేస్తాడు ఇంకో 2000 ఎకరాలు, అట్లా మొత్తం ల్యాండ్ అంతా ఇండివిజువల్ వాళ్ళకి ఫార్మర్స్ కి ఇస్తాడు. 1 లక్ష చేసేది నేను 4 లక్షలు పెట్టి కొంటాను అంటాడు. ఆ రైతు అనుకుంటాడు, అబ్బా నేను నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు ఇంత ధనం ఇస్తున్నాడు అని చెప్పి 4 లక్షలు తీసుకెళ్తాడు. ఏం చేస్తాడు, ఎట్లా తెలియాలి ఎట్లా ఉపయోగించాలో తెలియదు, దాని ఏదో విధంగా 4 రోజులు అది అయిపోద్ది డబ్బులు. అప్పుడు ఏం చేస్తాడు, కూలికి వెళ్తాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, 1000 ఎకరాలు తీసుకుంటాడు, అన్ని మెషిన్స్ పెట్టేస్తారు. సో ఎవరికి వర్క్ లేదు అక్కడ, వాళ్ళందరూ సిటీకి వస్తారు ఇప్పుడు. సో ఎప్పుడైతే ఇట్లా ఒక 20-30 కంపెనీలు మొత్తం భారతదేశంలోని మేజర్ మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు, అప్పుడు వాళ్ళు ఎంత రేటు చేస్తే మనం అంత పెట్టి కొనుక్కోవాల్సిందే. వాళ్ళు ఎంత రేటు ఎక్కువ చేస్తే వాళ్ళంటారు, మీరు మా దగ్గర పని చేస్తే మీకు బియ్యం ఇస్తామని. సో అప్పుడు అందరూ కూడా మగవాళ్ళు ఆడవాళ్లు పిల్లలు అందరూ పొద్దున్నే లేచి కంపెనీకి నమస్కారం చేసి లోపలికి వెళ్లి రాత్రిపూట బయటకు వస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం గనక కృష్ణుడు చెప్పింది మనం పాటించకపోతే అనేక కష్టాలు. ఇంకా ఇది ఇండియాని ఇప్పుడు 4-5 రకాలుగా అటాక్ చేస్తున్నారు ఎంఎన్సీస్, వేరువేరు పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియాని. ఒక 5-10 సంవత్సరాల్లో మనం చాలా వెలిసి ఇండియా ఏ విధంగా పతనం కాబోతున్నాం, ఆర్థికంగా రకరకాలుగా పతనం కాబోతుంది. ఈరోజు ఇండియాలో ఎవరైతే కొంచెం తెలివి గల వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అమెరికాకి వెళ్తున్నారు, లేదంటే అమెరికా కంపెనీలో పనిచేస్తున్నారు. అమెరికా కంపెనీలో పనిచేస్తే లాభం ఎవరికి వెళ్తుంది, అమెరికాకి వెళ్తుంది. ఇక్కడ ఉండదు లాభం, మనం ఇక్కడ పనిచేసినా లాభం వెళ్లేదు వాళ్ళకి. సో మన ఇండియాలో మనం ఇంత కష్టపడి ఎవరైతే చదువుతున్నారో గవర్నమెంట్ స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ, దాని రిజల్ట్ ఎవరికి వెళ్తుంది, అమెరికాకి వెళ్తుంది. అమెరికా లేదంటే కంపెనీస్, అమెరికాలోని బిగ్ బిగ్ కంపెనీస్కి వెళ్తుంది. గవర్నమెంట్కి కానీ మన ఇండియాలో కానీ ఏమి ఉండట్లేదు దాని యొక్క విలువ, దాని యొక్క అంటే మన తెలివితేటలు, మనం ఎవరైతే తెలివితేటలు వాళ్ళు ఉన్నారో వాళ్ళ తెలివితేటల ద్వారా వచ్చేదంతా కూడా వాళ్ళకి వెళ్తుంది. సో అందుకనే ఇండియా ఎకానమీ రోజు రోజుకి పడిపోతుంది. మన డాలర్ విలువ 50 రూపాయలు అంటే దాన్ని బట్టే తెలుస్తుంది మన విలువ ఏంటనేది. సో ఈ విధంగా రోజు రోజుకి పెరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు 50 వేలు ఇస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తారు వీళ్ళు. సో ఈ విధంగా ఎవరైతే తెలివి గల వాళ్ళు ఉన్నారో అందరూ వాళ్ళు తీసుకెళ్తున్నారు మనీ. మనకు మాత్రం ఒకే ఒక ల్యాండ్ ఏదో అవి ఇవి చిన్న చిన్నవి మాత్రం ఇక్కడ వస్తూ ఉన్నాయి ఇండియాకి. ఇది ఇప్పుడే మొదలైంది కాబట్టి మనకు తేడా తెలియట్లేదు. డౌన్ ద రోడ్ ఇంకో 10 సంవత్సరాల్లో మనకు అప్పుడు తేడా తెలుస్తుంది. ఏమి మనం కోల్పోయాము, ఒకవైపు ఆర్థికంగా కోల్పోతున్నాం, ఇంకో పక్కన కల్చరల్ గా కోల్పోతున్నాం. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వస్తే మనం కేవలం కొన్ని మార్పులు మాత్రమే ఇండియన్స్ చేశారు. మహా అయితే ఫ్యాంట్ ధోతి నుంచి ఫ్యాంట్కి మారాం, టీ ఒకటి మొదలైంది అంతే. ఎందువలన వాళ్ళు ఫారినర్స్ కాబట్టి వాళ్ళు ఫారినర్స్ అని వాళ్ళని సపరేట్ గానే ఉంచారు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు కూడా సపరేట్ కాలనీస్ లోనే ఉండేవాళ్ళు, వాళ్ళు ఇండియా వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు కాదు. సో కాబట్టి వాళ్ళ కల్చర్ మనం అంతా ఎక్కువ తీసుకోలేదు. బట్ ఈ రోజు ఏం చేస్తున్నారు, మన ఇంట్లో వాళ్ళే అమెరికా వెళ్ళొస్తాడు, వచ్చి షార్ట్ వేసుకుంటాడు. ఓ అన్నయ్య షార్ట్ వేసుకున్నాడు, నేను కూడా షార్ట్ వేసుకుంటాను. కామన్, ఎందుకని అన్నయ్య వేసుకున్నాడు కదా. ఇంతకుముందు అంటే బ్రిటిష్ వాళ్ళు వేసుకున్నాడు, వాళ్ళు ఫారినర్స్ వాళ్ళు వేసుకుంటారు మనం వేసుకోకూడదు అనేవాళ్ళు. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే వెళ్ళి ఆ కల్చర్ని తీసుకొచ్చి మన ఇంట్లోకి తీసుకొస్తున్నారు. అదేనా, బ్రిటిష్ వాళ్ళు ఆర్ ఫారినర్స్ వాళ్ళు ఒక డ్రెస్ వేసుకుంటే ఇండియన్స్ తొందరగా తీసుకోరు, కానీ మన ఇండియా వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని గ్లోరిఫై చేసి వాళ్ళ డ్రెస్ వేసుకుని ఇది చాలా గొప్పదని ఇక్కడ తీసుకొస్తే చాలా తొందరగా ఇండియా మారుతుంది. సో ఇండియా గత 10 సంవత్సరాలు తొందరగా మారడానికి కారణం ఇది. మన వాళ్ళు వెళ్ళి ఆ కల్చర్ని తీసుకొచ్చి ఇది చాలా గొప్పదే అని మనకి ఇస్తూ ఉన్నారు, కాబట్టి ఇక్కడ అందరూ అదే గొప్ప అని చెప్పి దాన్ని తీసుకుంటున్నారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో చేంజ్ రాంది, 10 సంవత్సరాల్లో మన ఇండియన్స్ దాన్ని తీసుకోవడం వల్ల మార్పు వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు చాలా కష్టపడ్డారు ఇండియన్స్ ని జాబ్ చేయించడం కోసం. ఇండియన్స్ ఎవరు జాబ్ వద్దనేవాళ్ళు, మాకెందుకు జాబ్, మేము హ్యాపీగా ఉన్నాం, అగ్రికల్చర్ మాకు సరిపోయిందని వాళ్ళు చాలా కష్టపడి జాబ్ చేయించాల్సి వచ్చింది. రండి రండి బాబు బాబు రండి, ఒక 2 గంటలు జాబ్ చేయండి చాలు, 4 గంటలు. ఎందుకని ఇండియన్స్ తెలివి గల వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చింది చాలా తక్కువ మంది. ఇండియా పెద్ద, చాలా పెద్ద కంట్రీ, దాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చింది చాలా తక్కువ మంది. వాళ్ళు మహా అయితే కొన్ని వేల సంఖ్యలో వచ్చారంతే, ఒక 4,000 5,000 అంతే. ఇక్కడ ఉంది కోట్లు. సో ఎట్లా వీళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళ చేతే వాళ్ళని మేనేజ్ చేయించాలి. సో మనం జాబ్ చేయకపోతే వాళ్ళు కంట్రోల్ చేయలేరు. సో కాబట్టి మన చేత జాబ్ చేయించి వర్క్ చేయించుకుని వాళ్ళు ఇండియాని రూల్ చేశారు. ఇండియాని ఎట్లా పరిపాలించారు, ఇండియన్స్ చేత ఇండియాని పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కనుక ఎక్కువ నెంబర్లో వచ్చింటే, ఇప్పుడు కనీసం కొంతమంది అన్న బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా తక్కువ నెంబర్లో వచ్చారు కాబట్టి ఇమీడియట్ వెళ్ళిపోయారు. ఈ రోజు ఎక్కడ మనం బ్రిటిష్ వాళ్ళని చూడడం, ఇండియాలో సెటిల్ అయిన బ్రిటిష్ వాళ్ళని ఎక్కడ చూడడం. కానీ మరి ఎట్లా పరిపాలించారు ఇంత పెద్ద కంట్రీని, ఇండియన్స్ చేత ఇండియాని పరిపాలించారు. సో మన చేత జాబ్ చేయించి వాళ్ళు దే రూల్డ్ ఇండియా. సో ఈ రోజు ఏం చేస్తున్నారు, మన పెద్ద కంట్రీ, ఇప్పుడు ఎంఎన్సీస్ కూడా అంత ఈజీగా కంట్రోల్ చేయలేవు ఇండియాని, ఎందుకని నెంబర్ ఎక్కువ అవుతుంది. అందుకని అంటున్నారు పాపులేషన్ ఎక్కువైపోయింది, పాపులేషన్ ఎక్కువైపోయింది. పాపులేషన్ ఏమి ఎక్కువ అవ్వలేదు మనకు, ఒక నోరు ఇచ్చాడు, 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు. అంటే ఏంటి, మనిషి ఎఫిషియన్సీ చాలా ఎక్కువ, తినేది ఒక చేతితో ఒక నోరుతో, కానీ చేసేది పని చాలా ఎక్కువ చేయగలదు. మనకు ఒక నోరు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడంటే మనం మనం తినగలిగిన దానికంటే ఎక్కువ పని చేయగలమని. సో పాపులేషన్ ఎక్కువైనా కానీ అందరిని పోషింపగలం, ఇది పెద్ద కష్టం కాదు. ఓవర్ బ్యాడ్ పాపులేషన్ అయింది అందువలన ప్రాబ్లం, అంతేగాని ఓవర్ పాపులేషన్ ఏమవలేదు ఇండియాలో. ఓవర్ బ్యాడ్ పాపులేషన్ అంటే ఎవరైతే భగవంతుని ధిక్కరిస్తున్నారో వాళ్ళు పెరిగారు కాబట్టి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు భగవంతుని ప్రసన్నం చేయట్లేదు, అన్ని కూడా వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి సునామీ వస్తుంది, కరువు వస్తుంది, వరదలు వస్తున్నాయి. ఎందువలన ఓవర్ బ్యాడ్ పాపులేషన్, నాట్ ఓవర్ పాపులేషన్. ఓవర్ పాపులేషన్ అని చెప్పేసి వాళ్ళు ఏం చెబుతున్నారు, అమెరికా ఆస్ట్రేలియా ఇవన్నీ అండర్ పాపులేషన్, వాళ్ళేం ఎక్కువ మందిని పిల్లల్ని పుట్టించాలి, కానీ ఇండియా వాళ్ళు మాత్రం పిల్లలు ఎక్కువైపోయారు, పిల్లల్ని కనొద్దని చెబుతున్నారు. ఎందువలన పాపులేషన్ పెరిగితే కంట్రోల్ చేయడం కష్టం. 150 కోట్లు ఉంది అనుకో, వాళ్ళందరినీ ఎక్కడ కంట్రోల్ చేస్తారు, వాళ్ళు 4 కంపెనీస్తో 10 కంపెనీస్తో 50 కంపెనీస్తో. కంపెనీలు కంట్రోల్ చేయాలంటే నెంబర్ తక్కువ ఉండాలి. సో అమెరికా వాళ్ళు ఇండియాని కంట్రోల్ చేయాలంటే దే షుడ్ బి లెస్ ఇన్ నెంబర్. సో అందుకనే వాళ్ళు అమెరికా నుంచి ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ చెప్పేది యూ షుడ్ కంట్రోల్ పాపులేషన్. అందుకనే చైనాని ఇండియాని ఎవరు కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే పాపులేషన్ చాలా ఎక్కువ. అందుకనే వాళ్ళు చెప్తున్నారు ఓవర్ పాపులేషన్ తగ్గించండి తగ్గించండి అని చెప్పేసి. మరి దట్ ఈస్ నాట్ ద కేస్, ఓవర్ బ్యాడ్ పాపులేషన్. కృష్ణుడు కావాలనుకుంటే 1 ఇత్తనం నుంచి 50 ఇత్తనాలు ఇస్తున్నాడు, సో ఎంతో మందిని పోషించగలడు. ఇంతకుముందు చూసినట్టయితే 100 సంవత్సరాలు జీవించేవాళ్ళు సత్యయుగంలో, వాళ్ళందరికీ ఏం ఓవర్ పాపులేషన్ అవ్వలేదు. ఈరోజు 60 సంవత్సరాలు జీవిస్తే ఓవర్ పాపులేషన్ ఎట్లా అయిపోద్దు. కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుడికి మునుమనవళ్ళు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు కురుక్షేత్రంలో. అంటే 3-4 తరాలు ఉండేవాళ్ళు, 3-4 తరాల వాళ్ళని కౌంట్ చేసి వాళ్ళందరూ జీవిస్తున్నారంటే అది ఎక్కువ పాపులేషన్. మనం ఈ రోజు 60 సంవత్సరాలకే చనిపోతున్నాం, ఎట్లా ఓవర్ పాపులేషన్ అయిపోతుంది. వాళ్ళు అప్పుడు ఒక్కొక్కరు 10-10 మందిని పిల్లల్ని కనేవాళ్ళు, ఈ రోజు ఒకళ్ళు ఇద్దరికి ఒకళ్ళు వస్తున్నారు, అంటే హాఫ్ పాపులేషన్ పర్ హెడ్. ఎట్లా ఓవర్ పాపులేషన్ అయిపోద్ది, ఇదంతా కేవలం బోటకం అన్నమాట. సో ఈ విధంగా ఇట్లాంటివన్నీ చేసి దే వాంట్ కంట్రోల్. ఎట్లా కంట్రోల్ చేయాలి? అప్పుడేంటి, వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు. మీరు వర్క్ చేయమంటే వర్క్ చేస్తారు, 12 గంటలు వర్క్ చేయమంటే 12 గంటలు, 16 గంటలు ఎంతసేపు కావాలంటే అంతసేపు వర్క్ చేస్తారు. చాలా సింపుల్ గా మనం ఎవరి మీద ఆధారపడకుండా జీవించవచ్చు. అది కృష్ణుడు చెబుతుంది ఇక్కడ. కృషి గోరక్ష, మనం ఒక కొంత పొలం పెట్టుకో, ఒక ఆవు పెట్టుకో, ఆటోమేటిక్ గా మనం ఎవరి మీద ఆధారపడకుండా మనం జీవించవచ్చు. మనం ఈ రోజు ఏం చేశారు, జాబ్ లేకుండా నువ్వు జీవించలేవు. కృష్ణుడు చెబుతున్నాడు జీవించడానికి మార్గం ఏంటి, పనిచేసేది ఒక్కళ్లే, ఎవరు, వయస్సులు, గృహస్థులు. వాళ్ళకేం చెప్పాడు, సింపుల్, కృషి గోరక్ష. మిగిలిన వాళ్ళకేమి లేదు. మిగిలిన మీరు చూస్తూ ఉన్నారు ఇంతకుముందు శ్లోకాల్లో, ఇక్కడ సత్వగుణం లక్షణాలు, బ్రహ్మకర్మ స్వభావజం, దాంట్లో ఏం పని లేదు. తర్వాత శౌర్యం, తేజో, ధృతి, దాక్ష్యం, ఇక్కడ కూడా ఏం పని లేదు క్షత్రియులకి. ఓన్లీ పని ఉందల్లా వయస్సులకి. ఆ పని కూడా చాలా సింపుల్, కృషి గోరక్ష. చూడండి, మనం చాలా సింపుల్ గా మనం జీవించాల్సింది పోయి చాలా కాంప్లికేట్ చేసేస్తాం అనమాట లైఫ్. జాబ్ లేకుండా మనం జీవించలేము. సో జాబ్ ఉందంటే మరి వాళ్ళు 12 గంటలు చేయమంటే 12 గంటలు చేయాలి, 16 గంటలు చేయమంటే 16 గంటలు చేయాలి. సో అట్లా అలవాటు అయిపోయింది అనమాట మన మెంటాలిటీ. మరి కృష్ణుడు ఇక్కడ చెప్పిందంటే ఎక్కడ కూడా ఏమి లేదు, అన్ని గంటలు చాలా సింపుల్ గా చెప్పాడు, కృషి గోరక్ష వాణిజ్యం. సో ఈ విధంగా మనం లైఫ్ ని రోజు రోజుకి కాంప్లికేట్ చేస్తూ ఉన్నాం అనమాట. కానీ మనం కృష్ణుడు చెప్పినట్టు ఈ విధంగా పాటిస్తే చాలా సులభంగా మనకి చాలా టైం ఉంటుంది. రోజు హరే కృష్ణ మంత్రం చేసుకోవచ్చు, రోజు భగవద్గీత చదువుకోవచ్చు, మనం రోజు సాధువులను ఇన్వైట్ చేయవచ్చు, మన ఇంట్లో వినొచ్చు వీటి గురించి, మన తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ నో లీవ్. సో ఈ విధంగా మనం మానవ జన్మకి విలువైన ఈ భగవత్ కార్యాన్ని చేయలేకపోతున్నాం. మనం మన ఉన్న ఎనర్జీ అంతా అక్కడే స్పెండ్ చేస్తే ఇంకేం, మన ఇంటికి వచ్చేసరికి వండిపోయిన వృక్షంలాగా ఉంటాం. ఏమి ఇంకా మనం జపం చేయగలం, ఏమి కీర్తన చేయగలం, ఏం పుస్తకాలు చదవగలం. పుస్తకం చదవాలని చాలా ఎనర్జీ కావాలి, అర్థం చేసుకోవాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే కృష్ణుడు ఇచ్చిన ఈ సులభమైన మార్గాన్ని ధిక్కరిస్తున్నామో మనం చాలా కాంప్లికేటెడ్ లైఫ్ నడపాల్సి వస్తుంది అన్నమాట. అది శ్రేణి ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు. యా, మనకి నేలలో కూడా ఆ స్వభావం ఉంది, నేలలో కూడా నీరు నిల్వ చేసే స్వభావం ఉంది. ఎనీవే, ఇట్స్ ఎ సైడ్ పాయింట్, ఇట్స్ జస్ట్ మేక్ ఎ పాయింట్, నాట్ దట్ యూనో ఒక రోజు ఉన్నాయా, 4 రోజులు ఉన్నాయా, 10 రోజులు ఉన్నాయా, దట్ ఈస్ నాట్ ద పాయింట్. జస్ట్ మేక్ ఎ పాయింట్ హౌ అంటే మనకి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు కదా ఫ్రెష్ వాటర్, అవునా కదా. భూమికి కొంత శక్తి ఉంది, భూమికి కొంత శక్తి ఉంది. సో దానివల్ల కొంతకాలం నీరు నిల్వ చేయొచ్చు. బట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయితే ఇట్స్ గుడ్, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా రీసైకిల్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా డ్యాములు కట్టేసి అన్ని ఆపేసేసాం అనుకో, ఏముండదు, అవునా కదా. నేను చెబుతున్నా ఏంటంటే భగవంతుడు ఇచ్చిన అరేంజ్మెంట్ పర్ఫెక్ట్, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, ఎనీ అదర్ క్వశ్చన్? ఓకే, ఏది మనం చూడవచ్చు. ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో లెక్చర్లో ఉంది కదా, ఏ ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని క్షత్రియులు అంటారు. ఈరోజు మనం చెప్పాలంటే కలవు శూద్ర సంభవం, ఎవరు క్షత్రియులు కూడా లేరు. క్షత్రియులు అంటే మనం జస్ట్ సోల్జర్స్ ని క్షత్రియులు అనలేము. క్షత్రియులకు కొన్ని లక్షణాలు ఉండాలి, కేవలం ఫిస్టల్ పట్టుకెళ్తే క్షత్రియుడు అయిపోడు. క్షత్రియుడు అంటే ఏంటి, ఇప్పుడు ఈ రోజు మనం ఉన్నాం, లీడర్స్ అందరూ వెనక్కు కూర్చుని సోల్జర్స్ ని పంపిస్తూ ఉన్నారు. ఇంతకుముందు రాజు ముందుండేవాడు యుద్ధానికి, అవునా కదా. సో ఎక్కడ క్షత్రియులు ఉన్నారు? క్షత్రియుడు అంటే క్షత్రియుడు ముందు వెళ్తాడు, అవునా కదా. ఇప్పుడు మనం చూస్తే దుర్యోధనుడు, వాళ్ళు ఎక్కడికి వెనక్కు కూర్చోలేదు. దుర్యోధనుడు యుద్ధం చేస్తా ఉన్నాడు, యుధిష్ఠిరుడు యుద్ధం చేస్తా ఉన్నాడు, రాజు యుద్ధం చేస్తా ఉన్నాడు. ఈ రోజు ప్రైమ్ మినిస్టర్లు అందరూ వెనక్కి కూర్చుంటారు, బటన్స్ చేతూ ఉంటారు, ఎస్ యూ గో అహెడ్, యూ బాంబ్ హియర్, డూ దాట్. సో ఎక్కడ క్షత్రియులు ఉన్నారు? క్షత్రియుడు అంటే యూ విల్ గో ఫస్ట్. సో ప్రస్తుతం అంతా కూడా క్లాస్లెస్ సొసైటీ, అందరూ కూడా శుద్ధుల కింద లెక్క వస్తారు. సో కాబట్టి ఈ రోజు మనం క్లాసులు కావాలంటే కేవలం హరే కృష్ణ మంత్రం చెప్పండి చేయడం ద్వారా మనం ఉద్ధరింపబడచ్చు. ఇప్పుడు మనం కొంతమంది చెబుతూ ఉంటారు ఎందుకు వర్ణ ఆశ్రమ, అందరూ ఒకటే కదా, అందరినీ సమానం, కమ్యూనిస్ట్. నువ్వు ఎంత కమ్యూనిస్ట్ అన్నా కానీ 4 క్లాసులు ఉంటాయి. సో ఈ క్లాస్లెస్ సొసైటీ అనేది సాధ్యం కాదు, నాలుగు రకాల వాళ్ళకి నాలుగు ధర్మాలున్నాయి. అవి వాళ్ళ యొక్క ధర్మాలను బట్టి, వాళ్ళ యొక్క ప్రవృత్తిని బట్టి చేసినాయి. నెక్స్ట్ ఇంకోటిది ఏంటంటే, మనం అనుకోకూడదు నేను శూద్రుడిని సో కాబట్టి నేను చాలా యూజ్లెస్ అని. అందరూ కూడా హరే కృష్ణ మంత్రం జపం చేయొచ్చు, ఎవరైనా హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయొచ్చు, ఎవరైనా వైకుంఠానికి వెళ్ళొచ్చు. కాబట్టి క్షత్రియుడు వైకుంఠానికి వెళ్ళొచ్చు, బ్రాహ్మణుడు వెళ్ళొచ్చు, శూద్రుడు వెళ్ళొచ్చు, వైశ్యుడు వెళ్ళొచ్చు. కాబట్టి మనం ఏది అనుకున్నా గానీ పెద్ద ప్రాబ్లమే లేదు. మనం వెళ్లాల్సింది మన లక్ష్యాన్ని మనం సాధించవచ్చు. మానవ జన్మ లభించిందంటే మన లక్ష్యాన్ని మనం సాధించవచ్చు. సో ఇప్పుడు హరే కృష్ణ మంత్రం అందరూ జపించవచ్చు. సో కాబట్టి దాని గురించి మనం వర్రీ అవసరం లేదు. ఆ విధంగా సమానత్వం కృష్ణుడు చూపించాడు. మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపిష్యు పాపయోనయ స్త్రియో వైశ్య సదా శూద్ర సేపియాంతి పరం గతిం. ఈవెన్ స్త్రీలు వయస్సులు ఎవరైనా సరే కూడా వాళ్ళు పరమగతిని పొందవచ్చు. అంటే ఏంటి, ఎవరైనా సరే భగవంతుని చేరుకోవచ్చు. అది ఇంపార్టెంట్. మన లక్ష్యం ఏంటి, భగవంతుని చేరుకోవడం. అది సాధ్యం అవుతుందా లేదా, ఇక్కడ మధ్యలో మనమంతా కూడా జస్ట్ ఇస్ మధ్యలో జస్ట్ ఫర్ ఆర్గనైజేషన్ సేక్ వర్ణాలు ఆశ్రమాలు. బట్ అల్టిమేట్ గా మనం ఎక్కడ చేరాలి, వైకుంఠానికి చేరాలి. అది అందరికీ అవకాశం ఇచ్చాడా లేదా కృష్ణుడు ఇచ్చాడు. కాబట్టి కృష్ణుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు, ఎందుకని సమాన అవకాశాన్ని ఇచ్చాడు భక్తి చేసుకోవడానికి. ఎనీ అదర్ క్వశ్చన్? అంటే ప్రశ్న అండి. ఇప్పుడు యాక్చువల్గా వయసు ఇప్పుడు అందరూ పని చేస్తున్నారు కదా అంటున్నారు, ఎందుకని అందరు శుద్ధులు కాబట్టి. చూడండి, మనం ఇఫ్ వీ డిపెండ్ ఫర్ అవర్ మెయింటెనెన్స్ ఆన్ సంబడి ఈజ్ ఎ శుద్ర. దిస్ ద డెఫినేషన్. మనం యాక్చువల్లీ ఫర్గట్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి శ్లోకంలో ఉంది, నేను మర్చిపోయాను. నేను ఓన్లీ వయస్సుల గురించి చెప్పాను. యాక్చువల్లీ శుద్ర పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్చాపి స్వభావజం. వేరే వాళ్ళకు పని చేయటమే వాళ్ళ పని. సో మనం ఇప్పుడు అందరూ ఎవరో వేరే వాళ్ళకి పని చేస్తానే ఉన్నాం, లేదంటే శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది? సో అంటే శాలరీ తీసుకుంటున్నామంటే శూద్ర. సో అందుకనే కలవ శూద్ర సంభవ కలియుగం అందరూ శూద్రులే. సో కాబట్టి అందరు కాంపిటీషన్ లో ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ కాంపిటీషన్ ఇన్ ఫర్ ఎవ్రీ జాబ్. సో అందుకని ఈరోజు చాలా కాంప్లికేట్ అయిపోయింది సిచ్యువేషన్. జ్ఞానం అంటే మనం భగవంతుడి యొక్క సేవకుడు అని తెలుసుకోవడం జ్ఞానం. నిజమైన జ్ఞానం ఏంటంటే, జ్ఞానం అంటే ఏంటి, మన సహజ స్థితి తెలుసుకోవటం. మన సహజ స్థితి భగవంతుని సేవ. సో ఎప్పుడైతే మనం భగవంతుడి సేవకుడు అని అర్థం చేసుకుంటామో మనకు నిజమైన జ్ఞానాన్ని పొందినట్టు. దాని యొక్క ఫలితం ఏంటి, సేవ చేస్తారు. మనం నిజమైన జ్ఞానం పొందితే మనం సేవ చేస్తాం. కృష్ణుడు చెబుతున్నాడు, ఎవరైతే నా గురించి వాళ్ళు పూర్తిగా తెలుసుకుంటారో వాళ్ళు నాకు సేవ చేస్తారు. సో జ్ఞానం అనేది తెలిస్తే సేవ చేస్తారు, అది ప్రాక్టికల్ అప్లికేషన్ జ్ఞానం. సో శిష్యుడికి గురువుకి ఏంటి ధర్మాలు? ఇద్దరు కూడా సేవకులే, ఇద్దరు సేవకులే. జ్ఞానం పొందే సాధనం కృష్ణ ఇస్ డైరెక్ట్లీ టెలింగ్. వేదైత్య సర్వైర్ అహమేవ వేద్యో వేదాంత కృతి వేద విదేవ చాహం. ఆయన చెబుతున్నాడు అన్ని వేదాల నుంచి నేను తెలుసుకోవాల్సింది, నా గురించి తెలుసుకుంటే చాలు అని. అర్థమైందా? సో మనం కృష్ణుడి గురించి తెలుసుకున్నామంటే మనం అంతా తెలుసుకున్నట్టే. నెక్స్ట్ జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎవరైతే జ్ఞానంలో ఉంటారో నన్ను పూజిస్తారు. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానవాన్ అంటే జ్ఞానవంతుడు. మాం ప్రపద్యతే నన్ను పూజిస్తాడు. సో నిజమైన జ్ఞానం ఏంటి, ఎవరైతే భగవంతుడి సేవ చేస్తారో వాళ్ళు నిజమైన జ్ఞానవంతులు. అర్థమైందా? చూడండి, మీరు నేర్చుకోవాలంటే మీకు అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ నేను ఇట్లా అనుకుంటున్నాను, మీరు చెప్పండి ఎట్లా అని అనుకుంటే మీకు యూ కెనాట్ అండర్స్టాండ్. యూ కెనాట్ అండర్స్టాండ్ ఇట్స్ వెరీ ఈజీ సింపుల్. సో ఇప్పుడు సాధనం, జ్ఞాన సాధనం ఏంటి? తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానైన తత్వదర్శన. తత్వదర్శి దగ్గరికి వెళ్ళి, ఏది ఎవరైతే తత్వదర్శి ఎవరు ఈ విధంగా అర్థమైందో జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, ఏ విధంగా అయితే భగవంతుడు సేవ చేస్తున్నాడో అతను తత్వదర్శి. అతని దగ్గరికి వెళ్ళి మనం తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ, మనం ప్రశ్నించి సేవ చేసినట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది. లేదంటే మనకు అర్థం చేసుకోవడం చాలా కష్టం, మనంతరికి మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో ఎట్లా అర్థమవుతుంది? ఒక గురువుని సేవించడం ద్వారా మనకు జ్ఞానం అర్థమవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామో హరే రామో 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 హరే హరే.